ఇక్కడ శిక్షణా శిబిరం కూడా 21 రోజులు. ఇది అర్ధమండలం దీక్ష వరకే. మరి దీక్షా సమయంలో ఒక గురువుని ఎన్నుకొని ఆయన మంచి అనుభవం కలిగి సమర్థుడైనటువంటి వాడుగా ఉండాలి. గురువుకు కొన్ని లక్షణాలున్నాయి. రుకారో అంధకార సత్ రుకారస్తనిరోధక అని, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని కలిగించేవాడు గురువు అని. అటువంటి గురువుని భౌతికంగా ఒకరిని ఎన్నుకొని ఆయన కూడా అటువంటి సమర్థుడైతే ఆయన ఎటువంటి వాడై కాని ఆయన మనకి దీక్షనిస్తారు, శబరిమల వెళ్ళటానికి దీక్ష ఇస్తారు. ఎలాగూ ఆయన దగ్గరకు వెళ్లి స్వామి నేను శబరిమల వెళ్తాను అని ప్రార్థించాలి. అంతకు ముందు శంకరాచార్యుల వారు కూడా తల్లి సన్యాసాశ్రమ స్వీకారానికి తల్లి అనుమతి పొందారు. కనుక సన్యాసి యొక్క దీక్షలు ఎలాగైతే ఉంటాయో అటువంటి నియమాన్ని అయ్యప్ప స్వామి దీక్షలో పాటించాలి అనేటువంటిది విధి. కనుక అట్టి దీక్ష ఒక గృహస్థుడికే కనుక ఇంట్లో భార్య మాత్రం ఎందుకు దీక్ష వహించాలి? గృహస్థుడు ఏం చేసినప్పటికీ భార్య యొక్క అనుమతితోనే చేయాలి, లేకుండా చేయకూడదు, వాడికి అర్హతే లేదు. శ్రీరామచంద్రమూర్తి కూడా భార్య లేదు గనక బంగారు సీతమ్మతోనే అశ్వమేధ యాగం చేశాడు. కనుక భార్య అనుమతి తీసుకునే అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించాలి. పెళ్లి కానటువంటి వాళ్లు తల్లి అనుమతి తీసుకుని దీక్షకు వెళ్లాలి గురువు దగ్గరికి. గురువు ఏం చెప్తాడో మంత్రం అంటే స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి తన గురువును తలుచుకొని ఆ మాలను శిష్యుడి మెళ్ళలో వేస్తాడు. అప్పటికి దీక్ష ఆరంభించినట్టు. దీక్ష యొక్క నియమాలు ప్రధానమైనవిగా ఏకభుక్తము అంటే ఆహార నియమము. ఎంత గొప్పదండి ఆహార నియమం! మీరు ఇందాక నుంచి చేసినటువంటి ఆసనాలు మనస్సుకి ఎంత గొప్పతనాన్ని కలిగిస్తాయో ఆహారము కూడా అంత పవిత్రమైంది. కనుక ఆహారమే భగవంతుని అర్పితంగా మనం స్వీకరిస్తున్నాం. మన యొక్క నాలిక రుచికోసరం పొట్ట కోరిందని ఏదో ఒకటి వేస్తూ ఉంటుంటే నేను భరించలేనో భరించలేననే ఆ పొట్ట బాధపడి చివరికి జబ్బు చేసి మనకు ఆసుపత్రి పాలు చేసి 40 రోజులు ఏం చేస్తుంది, మారుస్తుంది. అదే ఆహారాన్ని నియమంగా తీసుకుంటే, సాత్విక ఆహారాన్ని తీసుకుంటే, వంట చేసేటువంటి వాళ్లు కూడా పవిత్రంగా వంట చేయాలి, స్నానం చేసి మంచి ఆలోచనలతో. అలా చేయకపోయినట్టయితే ఆ చేసిన పదార్థాన్ని తిన్నటువంటి వాళ్ల మనస్సులో కూడా ఆ చెడు ఆలోచనల్ని సంక్రమిస్తాయి. కనుక కుటుంబంలో ఉన్నటువంటి గృహిణి పొద్దున్నే స్నానం చేసి పవిత్రతగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ గాయత్రి అమ్మవారిని స్మరిస్తూ మీలో వంట చేయండి, మీరు చేసి మీ కుటుంబ సభ్యులకు పెట్టండి, వాళ్ళు ఎంత ఉన్నతులుగా తయారవుతారో ఒకసారి ఆలోచించి ప్రయత్నించండి. కనుక సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారం అంటే త్వరగా అరిగేది, సూర్యకిరణాల వల్ల శాకముల లక్షణాలు తినేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు కలిపేసి మనం తిన్నటువంటి ఆహారం యొక్క లక్షణాలు. అలా కాకుండా సూర్యకిరణాలు ప్లస్ వాటితోటి శాకాహార అవి తిన్నటువంటి శాకాహారం యొక్క లక్షణాలు ప్లస్ అవి తిన్నటువంటి జంతు యొక్క లక్షణాలు కలుపుకొని ఆ పదార్థాన్ని తిన్నటువంటి మానవుని యొక్క లక్షణాలు కలిపితే విపరీతమైనటువంటి ఆలోచనలు విపరీతమైన ధోరణులు కలుగుతాయి. కనుక దయించి మనమంతా ఒక శాసన సంపత్తిలో ఉంటూ ఉండేవాళ్ళు కనుక సాత్వికమైన ఆహారాన్ని పవిత్రమైన మనస్సుతోటి పరిశుభ్రంగా భగవదర్పణంగా స్వీకరించటము అయ్యప్ప స్వామి దీక్షలో మొట్టమొదటి నియమము. అక్కడే కాదు, మనకందరికి కూడా అదే నియమం చెప్పారు మన వాళ్ళు. ఇక తర్వాత శబరిమల వెళ్లేటువంటి వాళ్ళు నలుపు గుడ్డలు కట్టుకుంటారు. ఎందుకు నలుపు గుడ్డలు కట్టుకోవాలి అంటే గాయత్రి పరివార వాళ్లు పశువు గుడ్డలు ధరిస్తున్నారు. ఈ పశువు బృహస్పతికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. రెండోది లోక గురువు లోక ప్రయోజనం కోసం ఆలోచిస్తాడు, అదే స్థాయి కలిగినటువంటి శుక్రుడు తన యొక్క ప్రయోజనాన్ని కోరతాడు. కనుక లోకా సమస్తా సుఖినో భవంతు అని ఇందాక చెప్పాంగా, దాని ప్రకారము మనమందరం కూడా పసుపు వస్త్రములు పవిత్రమైనవి కనుక ధరిస్తున్నాం. అలాగే శబరిమల వెళ్లేటువంటి వాళ్ళు నలుపు గుడ్డలు కట్టుకుంటారు. నలుపు నిషిద్ధం, కాని నలుపు శనిదేవతకు చాలా ఇష్టం. షాడేసా అని ఏదో ఇంకా పేర్లతో పిలుస్తారు. ఆ శని మన శరీరంలో ఎముకలకు, మన యొక్క జీవనంలో మృత్యువుకు ఆధారభూతమైన వాడు. కనుకనే నువ్వులు బెల్లం అనేటువంటిది అనేక పర్యాయాలు మన జీవన విధానంలో ఆహారపు అలవాట్లలో స్వీకరించడం జరుగుతున్నది. కనుక శనిదేవతకు ప్రీతి కలిగించటానికి ఆంజనేయ స్వామి యొక్క పూజ కాని హనుమాన్ చాలీసా పారాయణ విశేషమైంది. ప్రతి మానవుడిలో కూడా జాతశాస్త్ర ప్రకారము జీవితంలో 2 సార్లు గాని 7 సంవత్సరాలుగా శనిదేవత జీవితంలో ప్రవేశిస్తాడు. ఆయన యొక్క లక్షణాలేంటి? కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటే భార్యాబిడ్డలతో తగాదాలు. 2, అప్పులు ఎక్కువ కావటం, అవమానించబడటం, గ్రామం నుంచి బయటికి వెళ్లిపోవటం, అనుకున్నది జరగకపోవటం, తీవ్రమైన కష్టాలు కలగటం. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాము? ఈ కష్టాలు మనకే వచ్చినాయే, ఇంకెవరికన్నా రాకూడదా అని. అలా ఎప్పుడు కోరుకోకూడదు. ఈ కష్టాలు మనమే అనుభవించాలి. మనము వెంట తెచ్చుకున్నాము ఆస్తిపాస్తులు అంటే డబ్బే కాదండి, ఆచరణ సంస్కారం, దాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అటువంటి వాటికి తొలగాలంటే కొంత భార్యాబిడ్డలతో తగాదాలు, వేళకు సరిగ్గా భోజనం చేయకపోవటం, సమయానికి డబ్బు లేకపోవటం, విచారంగా ఉండటం, ఈ బాధలన్నింటినీ కూడా అయ్యప్ప స్వామి దీక్షలో ఎట్లాగంటే అనస్థీషియా తీసుకుని డాక్టర్ చేత ఆపరేషన్ చేయించుకుంటే మనకి బాధ ఏ విధంగా లేకుండా మనకి మేలుగా తోస్తుందో ఆ రీతిలోనే అయ్యప్ప స్వామి దీక్ష విధానము శనిదేవతకు ప్రీతికరంగా మారుతుంది. ఎలాగూ అన్నీ ఉండి తినగలిగినటువంటి వాడు వంటి కూడా భోజనం చేస్తాడు, చక్కగా హంసూలికా తలుపాల మీద పండుకోగలిగేటువంటి వాడు నేల పండుకుంటాడు, చక్కగా హీటర్తో స్నానం చేసేటువంటి వాడు తన్నీటి స్నానం చేస్తాడు ఉదయం సాయంకాలం, ఏదో నలుగురితోటి మంచితోటి ఉండి తన యొక్క స్వేచ్ఛని హరించుకొని ఇలా 41 రోజులు దీక్ష స్వీకరిస్తాడు. ఈ దీక్ష చేసేటువంటి సమయంలో భజన అనేది చాలా ప్రధానమైంది. అందులో సామూహిక భజన ఎంతో విశేషమైంది. ఇంతమంది ఆయన స్వామీజీ చెప్తుంటే మనమందరం యోగాభాసం చేస్తూనే ఉన్నాం. ఈ అనుభూతితోటి మిగిలినటువంటి సమయంలో కూడా మనం ఇంటి దగ్గర చక్కగా చేయగలం, చేస్తాము, చేస్తున్నాం. అలా చేసి అదే రీతిగా భజన, సామూహిక భజన అనేటువంటిది దైవ ప్రార్థనకు చాలా విశేషమైంది. కనుక అటువంటి భజన కార్యక్రమాల్లో వెళ్లటము, నియమితమైనటువంటి ఆహారం తీసుకోవటము, మితంగా మాట్లాడటము, సాత్వికమైన పద్ధతిలో ఉండటము చాలా అవసరం. ఇదంతా అయ్యప్ప స్వామి దీక్షా పనులు చేయాలి. ఇది కాక మరొకటి ఏంటంటే, ముఖ్యంగా మనకు ఇది ఆలోచన, బుద్ధి, బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం, తర్వాత మనస్సు అంటే ఆలోచన లేక పుట్ట, వీటికి కారణము త్రికరణములు అని 3, మనస్సు, వాక్కు, కర్మ. ఇక్కడే వస్తున్నది మనకి ఉన్న భగవంతుడికి ప్రేచ. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏది చెప్తావు, ఏది ఆలోచిస్తావో, ఏది చేస్తున్నావో అది మంచి చేయి, మంచి ఆలోచనలో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు, నీకు మేలు కలుగుతుంది. నా ఆరోగ్యం బాగుంది, నేను గాయత్రి అమ్మవారిని అనుష్ఠానం చేస్తున్నాను, నా యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా సాగుతుంది, నేను ప్రతిరోజు గాయత్రి పరివార కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను, నా పిల్లలు వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖనోభవంతు అని మనం భావిస్తే ఆ ఆత్మశక్తి నీలో కూడా దేవుడు ఉన్నాడండి గాయత్రి మాత, కనుక ఆ శక్తి నీలో నుంచి ఒక్కసారి ఎన్లైట్ అయి మీకు మీ ప్రపంచానికి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలు కలిగిస్తుంది. కారణం మీరు కూడా భగవత్ స్వరూపులే కనుక, కాదు కాదు భగవత్ స్వరూపులు కనుక మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నా అశ్లీలంకి ఏర్తయే పొరపాటుగా కూడా అపశబ్దం మాట్లాడకూడదు, అలా మీరు మాట్లాడితే అది జరిగి తీరుతుంది, నో డౌట్, ఎవరైనా సరే. కనుక అటువంటి నుంచి ఈ క్షణం నుంచి మంచి కోరద్దు, మంచి అనద్దు, మంచి చేయవద్దు, మంచి చూడవద్దు, కాదు చెడుని చూడవద్దు, మంచిని చూస్తూనే ఉండండి, మంచే చేయండి, మీ జీవితంలో మంచిని నిలుపుకోండి, పక్కవాడి మేలు కోరండి, మీకు మేలు కలుగుతుంది. ఈ భావన, ఈ ఆలోచనను ఈ అయ్యప్ప స్వామి దీక్షలో 41 రోజులు సాధనగా చేయాలి చేస్తున్నారు. అయిపోయింది 41 రోజులు, శబరిమల బయలుదేరుతారు. మీరందరూ చక్కగా పూలమాలలు వేస్తూ హారతి ఇస్తూ నీళ్లు వారిపోస్తూ శబరిమల పంపిస్తున్నాం. ఈ పంపించేటప్పుడు అక్కడ ఇరుముడి కడతారు అని అంటారు. ఏమిటి ఇరుముడి? మొదట 2 ముడులు, ఇరు అంటే 2, ముడి అంటే 3. ఇరుముడులు గురుస్వామి కడతారు. కట్టేటప్పుడు టెంకాయ తీసుకోవాలి. టెంకాయలకు 3 కళ్ళున్నాయి. ఇవి సత్వ రజ తమో గుణములు. ఈ 3 గుణాలు ప్రతి మానవుడిలో ఉంటాయండి, సహజమే. అయితే 3 సమానమైన స్థాయిలో ఉంటే పర్వాలేదు, ఏ కొంచెం ఎక్కువైనా ప్రమాదమే. తీపి, ఉప్పు, కారం. తీపి ఎక్కువ తింటే షుగర్, కారం ఎక్కువ తింటేనేమో మరి చెప్పాల్సిన పని లేదు. కనుకనే అన్ని త్రిగుణములు కలిసినటువంటి శుద్ధ సత్వమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, మితంగానే మాట్లాడాలి. అలా 3 గుణములు కలిగినటువంటి టెంకాయలో తీసి 1 టెంకాయ అందులో 1 కన్ను తీసి అందులో గురుస్వామి దీక్ష ఉన్నవాడి చేత ఆవు నెయ్యి పోయిస్తారు. కానీ ఈ మధ్య నేను 35 ఏళ్ల బట్టి గురుస్వామిగా ఉంటున్నా, స్వామి మా అమ్మకి టెంకాయ, మా నాయనకి టెంకాయ, నా పెళ్ళానికి టెంకాయ. ఎవడైతే 41 రోజులు దీక్ష చేస్తాడో వాడు టెంకాయలో తన యొక్క దీక్షని ఆవు నెయ్యిగా నింపుతూ ఉన్నాడు. మరి తల్లి చేసిందా, తండ్రి చేశాడా, కొడుకు చేశారా? ఇలాంటివి ఎక్కడెక్కడైనా మీ గ్రామాల్లో కనుక జరిగితే తీవ్రంగా ప్రతిఘటించండి, అంగీకరించవద్దు. కనుక దీక్ష అనేటువంటి ప్రధానమైంది. ఆ దీక్షనే టెంకాయలో ఆవు నెయ్యిగా పోస్తాం. ఇలా పోసినటువంటి టెంకాయని సీల్ చేసి అందులో బియ్యము, మనమేం చేయాలి, శబరిమల మన కుటుంబ సభ్యుడు పోతుంటే లేక పక్క వాడు పోతుంటే మనం చేయవలసినటువంటిది 3 పిడికెళ్ల బియ్యం పెట్టచ్చు. ఈ బియ్యం శబరిమల సన్నిధానంలో స్వామికి సమర్పిస్తారు. మనం కర్పూరం ఇవ్వచ్చు, ఈ కర్పూరాన్ని స్వామివారి దగ్గర వెలిగిస్తారు. ఇంకా విశేషం ఏంటంటే అదార దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపం అవశ్యాత్ నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. అయ్యా దానం చెయ్యి, అయ్యా దానం చెయ్యి అని ఎవరైనా మనల్ని అడిగితే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అయ్యా నేను గత జన్మలో దానం చేయలేదు, దరిద్రుడైనాను, కనుక నువ్వన్నా నాకు దానం చేయవయ్యా అని అర్థం. ముఖ్యంగా ఎవరైనా సరే ఆకలి, నిజంగా ఆకలిగా గనక ఉంటే అతనికి గనక అన్నం పెడితే ఆ ఆనందం చాలా గొప్పది, అతని కన్నులో మనం చూడచ్చు. కనుకనే ప్రతి చోట దేవాలయాల్లో, సత్రయాగాల్లో, ప్రతి చోట కూడా వచ్చిన వాళ్ళకి ఆహారం పెట్టడం అంత విశేషం. ఎంత డబ్బు ఇస్తే మనిషికి తృప్తి చేస్తుందండి? పట్టుమని పట్టిన మెతుకులు పెట్టి ఇక చాలు అంటాడు. ఇంకా ఏది ఇవ్వబోయినా కావాలి 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 అంటారు. చాలు అనేది ఒక అన్నం వలనే. కనుక అన్నదానానికి అంత విశేషమైంది. అటువంటి బియ్యాన్ని 3 పిడికెళ్లు పెట్టచ్చు, కర్పూరాన్ని శబరిమల వెళ్లే వాళ్ళకి ఇవ్వచ్చు. తరువాత మీ కోరిక ఏదైనా ఉంటే మనసులో తలుచుకొని డబ్బులవి ఇస్తే ఈ డబ్బులను తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు పంచుతారు. ఈ మధ్య వింటున్న గురుస్వాములు అనబడేటువంటి వాళ్ళు మీరిచ్చినటువంటి డబ్బులను అందరినీ కూడా వాళ్ల యొక్క గురుదక్షిణ కింద తీసుకుంటున్నారు అని, అలా తీసుకోకూడదు, మా గురుస్వామి ఎప్పుడు చెప్పలేదు, నేను ఇంతవరకు చేయను లేదు. ఇక ఈ ఇరుముడితో బయలుదేరినటువంటి వాళ్ళు గురువు యొక్క సన్నిధానం, గురువును వెంట పెట్టుకుని శబరిమలకి బాగా పోతారు. ఇప్పుడు మంచి వసతులు ఏర్పడ్డాయి, రైళ్లు వినాయి, టూరిస్ట్ బస్సులు ఆనందంగా ప్రయాణం సాగుతున్నది, వెంట దీక్ష లేని వాళ్లు వస్తున్నారు, బ్రహ్మాండంగా సాగుతున్నది. ఇలా శబరిమల వెళ్లిన తర్వాత అంటే చాలా రైల్వే స్టేషన్ లో దిగొచ్చండి, ఇప్పుడు బస్సుల వసతి బాగున్నాయి, అక్కడ కూడా టాక్సీలున్నాయి. కొంతమంది రావులపాటి సుబ్రహ్మణ్య శర్మని విజయవాడ ఆయన 1973లో విజయవాడ నుంచి శబరిమల నడిచిపోయినాడు, 45 రోజులు పట్టింది. అదే వ్యక్తి శ్రీశైలం నుంచి షిరిది నడిచి వెళ్లాడు. కనుక ఇలా నడిచి వెళ్తున్నారు, బస్సుల మీద వెళ్తున్నారు. వెళ్లి ఈ శబరిమలలో ఈ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైన మంచి స్నేహంతో ఆప్యాయతోటి ఉంటారండి. ఆ 40 రోజులు కూడా ఉండాలి. అలా శబరిమల వెళ్లిన తర్వాత అయ్యప్ప స్వామికి 5 దేవాలున్నాయి. ఆర్యంగావు అయ్యాయే శరణమయ్యప్ప, అచ్చను కోవిల అరసే శరణమయ్యప్ప, కులత్తపుడై బాలకనే శరణమయ్యప్ప, ఎరుమేలు ధర్మశాస్తావే శరణమయ్యప్ప, శబరిమల వాసనే శరణమయ్యప్ప అని ఇవన్నీ అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాలున్నాయి. వెళ్లినటువంటి వాళ్ళు ఇవన్నీ చూడొచ్చు. కనుక ఒక టూరిస్ట్ గా బసిపోయినప్పుడు చెంగనూరు దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్లలో పందలరాజు యొక్క దేవాలయం ఉన్నది. పందలరాజు రాజ్యం అక్కడ పందలరాజుకే చిన్నప్పుడు అయ్యప్ప స్వామి పంపానది దగ్గర లభించడం జరిగింది. కనుక అయ్యప్ప స్వామి చిన్నప్పుడు పెరిగినటువంటి ప్రాంతమైన ఆ పందల రాజ్యంలో రాజవంశీకులున్నారు. అక్కడ అయ్యప్ప స్వామి రచించిన పుస్తకాలున్నాయి. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, పక్కనే పంపానది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక అక్కడ దర్శనం చేసుకుని అటు నుంచి మరలా బస్సు ఎక్కితే రాణి కన్నీ మీదుగా ఎరుమేలి అని రెండవ అయ్యప్ప స్వామి దేవాలయానికి పోతాం. ఈ ఎరుమేలి చాలా విశేషమైంది, పవిత్రమైంది. అయ్యప్ప స్వామికి బాబరు అనేటువంటి ఒక మహమ్మదీయ మిత్రుడున్నాడు. ఆయన దగ్గరికి ఈ అయ్యప్ప స్వామి దీక్షాపురులందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్లి బాబరును దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. ఈ వచ్చేటప్పుడు ఒంటికంతా రంగులు కొట్టుకొని అలాగే ఒక మేళం వాయిస్తూ పేట తుళ్ళే అనే పేరుతో పిలుస్తారండి, నాట్యం చేస్తూ వయస్సుతో సంబంధం లేకుండా పసిపిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ల వృద్ధుడు వరకు కూడా సహజంగా నాట్యం చేస్తూ మైమరచి వస్తారు. దాని అర్థం ఏంటంటే మా గురువు గారు చెప్పారు, మనిషి చనిపోయి వెళ్లి పంపించేటప్పుడు ఒక మేళం వాయిస్తారే, ఆ రీతిలో అక్కడ మేళం వాయించడం జరిగింది. అంటే ఆ శరీరానికి అంతవరకు జరిగినటువంటి ఒక చెడు సంస్కారం తొలగిపోయింది అని దాని యొక్క అభిప్రాయంట. అక్కడికి వెళ్లి ఎరుమేలిలో అయ్యప్ప స్వామి స్నానం చేసి దర్శనం చేసుకుని స్నానం చేసి బయలుదేరతారు. అక్కడి నుంచి పంపానది స్వామి శబరిమల దాదాపు 40 కిలోమీటర్లు, 40 మైళ్ళు అంటారు, 63 కిలోమీటర్లు అంటారు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంతకుముందు ఎరుమేలిలో భోజనం చేసి గురువు స్వామి అనేవాడు శిష్యులకు వంట చేసి పెట్టాలి. ఎరుమేలిలో పంపానయ్య దగ్గర సన్నిధానంలో రోడ్డు వేయకుండా ఉన్నటువంటి చాలా కాలం క్రితంలో మళ్లీ శబరిమల నుంచి పంపా వచ్చి, పంపా నుంచి ఎరుమేలు వచ్చి, ఎరుమేలు నుంచి తిరుగు ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు మంచి అవకాశం ఏర్పడింది కనుక పంపకి 1 కిలోమీటర్ దూరంలో బస్టాండ్ కట్టారు కేరళ గవర్నమెంట్. అక్కడ బస్సుల వరకు మనం వెళ్లవచ్చు. అక్కడ ఉండేటువంటి నది పంపానది. ఈ పంపానదిలో స్నానం చేసి అక్కడ పోలి తెప్పలు మైలు తెప్పలు అని విడుస్తారండి నీళ్లలో, మన ఇళ్లలో కొన్ని చోట్ల అటువంటిది. అక్కడ దీపములు ఒక తయారు చేసి అందులో దీపములు పెట్టి పంపానదిలో విడిచిపెట్టి స్నానం చేస్తారు. అక్కడ వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరూ పొయ్యిలు తయారు చేసి వంట చేసుకుని భోజనం చేస్తారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని చెప్తారు. ఆ తయారు చేసినటువంటి వంటలు ఎంతమంది అయితే పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకుంటారో ఆ ప్రతి పొయ్యిలో నుంచి బూడిద తీసుకుని దాన్ని భస్మంగా పెట్టుకుంటారు. అలా 108 పొయ్యిలలో నుంచి భస్మం తీసుకోవాలని చెప్తారు. అలా భస్మం తీసుకుని గురుస్వామితో కలిసి స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటూ బయలుదేరతాం. దీక్ష తీసుకోవటంతో శబరిమల నాథుడు జ్ఞాపకం వచ్చి దీక్ష చక్కగా చేస్తాం, దీక్ష పూర్తి చేసిన తర్వాత ఇరుముడి కట్టుకున్న అనంతరము పంపానది జ్ఞాపకం వస్తుంది. పంపానదిలో స్వామి దర్శనం చేసుకుని ఇరుముడి నెత్తిన పెట్టుకుని గురుస్వామి చేత నడిచి బయలుదేరి వెళ్తుంటుంటే స్వామి సన్నిధానం పశ్చిమిద మెట్టు మదిలో మెదులుతాయి. మనస్సు చాలా ముఖ్యమైంది. మనస్సుని గాయత్రి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లవచ్చు, లేకపోతే మురి గుంటల మీదకి తీసుకెళ్లాలంటే తీసుకెళ్లవచ్చు. అది ఈగలాంటిది, అటు వాల్చుంది ఇటు వాల్చుంది, దాన్ని సరైన రీతిలో మనమే మలుచుకోవాలి. కనుక ఆ స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటూ మెట్లు మన కొండ ఎక్కుతుంటామండి. కొండ కొంచెం కష్టమే ఎక్కటం, మీరంతా కష్టపడి పనిచేసే వాళ్ళకి మీకు చాలా సులభంగా ఉంటుంది. ఇలా అందరం పసిపిల్లవాడు దగ్గర నుంచి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం, మూగవాడు మాట్లాడతాడు, కుంటివాడు సముద్రాన్ని దాటతాడు, భక్తుడు శబరిమల పర్వతాన్ని సునాయాసంగా ఎక్కుతాడు, బలవంతుడైనటువంటి వాడు అహంకారం అయిన వాడు చెమటలు కక్కి బాధపడి నా వల్ల కాదు బాబు అని పెద్దగా ఏడుస్తాడు, అదే పసిపిల్లవాడు తను కావాలని సునాయాసంగా ఎక్కుతాడు. ఐదేళ్ల పిల్లవాడిని తీసుకువెళ్లాను శబరిమల, సునాయాసంగా ఎక్కాడు. పెద్ద బలవంతుడిని తీసుకెళ్లాను, బాధపడ్డాడు. భగవంతుడు మనలో ఉన్నాడు, మన పరిసరంలో ఉన్నాడు, మన చుట్టుపక్కల అందా మనలోనే కనిపిస్తాడు ఆయన. ఇలా దాదాపుగా 4 గంటలు 5 గంటల ప్రయాణం పడుతుంది. కనుక రాత్రి వేకోజామునే బయలుదేరి శరణమయ్యప్ప అని అనుకుంటూ ఇరుముడు నెత్తిన పెట్టుకుని గురువు గారితోటి చల్లని గాలిలో మన తల్లటి వెలుగులో పోతూ ఉంటుంటే అది ఒక ఆనందమండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పేసి అనేటట్టుగా ఉంటుంది. ఆ శబరిమల వెళ్లిన తర్వాత అక్కడ ఒక శబరి పీఠము అని అనిపిస్తుంది. ఆ శబరి ఎవరు, రామాయణంలోని భక్తి శబరి అని చెప్పి చెప్తారు. ఆవిడ అక్కడ నివసించిందిట, మతంగముని యొక్క శిష్యురాలు. ఆ శబరే రామచంద్రమూర్తికి తను రుచి చూసినటువంటి పండ్లను భక్తితోటి సమర్పించుకున్నది. అటు శబరి ఆ ప్రాంతమే శబరిమల. అక్కడ కనిపించేది శబరి పీఠము అని. అక్కడ టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా కొంచెం 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్తాం. అక్కడ శరంగుత్తి అని చెప్పి ఒకటి. ఈ మొదటిసారి వెళ్లే శబరిమల వెళ్లేటువంటి వాడు కన్నీస్వామి, రెండోసారి శబరి ఆయన ఏం తీసుకెళ్తాడు, బాణం తీసుకెళ్తాడు. రెండోసారి శబరిమల వెళ్లేటువంటి వాడు కత్తి తీసుకెళ్తాడు. మూడోసారి శబరిమల వెళ్లేటువంటి వాడు గదని తీసుకుని వెళ్తాడు. గురుస్వామి అనేవాడు శిష్యులను తీసుకుని వెళ్తాడు. ఇలా ఆ శరంగుత్తి దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ శరమును అక్కడ అందరూ వెళ్లిన వాళ్ళు గుచ్చుతారు. అక్కడ గుచ్చి అక్కడి నుంచి జనం అండి, అందరూ నల్లగుడ్డల వాళ్లే, అందరూ స్వామియే శరణమయ్యప్ప అని. టీవీలు వచ్చిన తర్వాత మీరు బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు, వ్యాఖ్యానం బాగా జరుగుతున్నది, చాలా మంది వెళ్తున్నారు. అది ఆ శబరిమల చేరి 18 మెట్ల దగ్గరికి వెళ్లిన తర్వాత నేను మొట్టమొదటిసారి మా గురువు గారి పేరు షిరిది సాయి సదానంద సరస్వతి అని ఒక స్వామీజీ, అప్పటికి నాకు 30 సంవత్సరాలు, వాడికి దాదాపుగా 65-70 సంవత్సరాల వయసుంది. ఆయన దాదాపు ఒక 70 సార్లు శబరిమల వెళ్లాడు అప్పటికే. ఆ శబరిమలలో ఆయనను విజయవాడలో అయ్యప్ప స్వామి గుడి కట్టారు, స్వామి విమోచనానంద. వీళ్ళిద్దరూ కూడా శబరిమలలో తపస్సు చేశారు 12 సంవత్సరాలు. తపస్సు చేసిన తర్వాత అక్కడ కొన్ని కారణముల వల్ల ప్రతి చోట అయ్యప్ప స్వామి దేవాలయాలు కట్టాలని 1972-73లో విజయవాడలో దేవాలయము, తర్వాత బెంగళూరు, హరిద్వారము, ఇలా చాలా చోట్ల అయ్యప్ప స్వామి దేవాలయాలు వెలిసినాయి. ఇప్పుడు ఇంకా విశేషంగా ప్రతి గ్రామాల్లో కూడా అయ్యప్ప స్వామి దేవాలయాలు వెలుస్తూనే ఉన్నాయి. ఏమైనా దీక్షతోటి శబరిమలే వెళ్లాలి, దీక్ష లేకుండా శబరిమల వెళితే ప్రయోజనం శూన్యము, ఆ అనుభూతి ఆనందము లభించదు. 18 మెట్ల దగ్గరికి వెళ్లినప్పుడు మా గురువు గారు నేను ఇద్దరమే వెళ్లాం. నేను ఇప్పుడు 35 సంవత్సరానికి శబరిమల వెళ్తున్నాను, ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాను. నేను వెళ్ళొచ్చిన తర్వాతనే నాకు కుమారుడు కలిగాడు, వాడి పేరు మణికంఠను, వాడికి 34 సంవత్సరాల వయసు. మా గురువు గారు అన్నారు, ఒరే ఒక్కసారి ఈ 18 మెట్లను చూడరా అన్నారు. ఆ 18 మెట్లు ఎంతో భయం వేసింది, ఎలా ఎక్కుతామా అని. ఎక్కాము అమ్మాయ్యా అనిపించింది. 18 మెట్లను చూస్తే భయం వేసింది, 18 మెట్లు ఎక్కిన తర్వాత అమ్మాయ్యా అనిపించింది. అంటే మన సంసారం కూడా అటువంటిదే, క్షణానికి కష్టం వస్తుంది, కష్టం తీరిపోతుంది, మళ్లీ కష్టం వస్తుంది, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, అది పరిస్థితి. కనుక ఇటువంటి సంసార సముద్రానికి తరించాలంటే దీక్ష తప్పితే మరో మార్గం లేదు, భక్తి తప్పితే ఇంకొక నవే లేదు. ఇలా 18 మెట్లు ఎక్కి స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చిన తర్వాత స్వామి వారి యొక్క మూర్తి కనిపిస్తుంది. నేను తెలుగు పండితుని, నేను చదువుకున్నాను, తెలుగు సాహిత్యము సంస్కృతంలో మంచి పట్టుంది. స్వామిని చూసి ఒక్కసారి ఒక పద్యం రాయరా అన్నాడు మా గురుగారు. రాయటానికి ప్రయత్నం చేశా, ఇప్పటికీ నాకు చేత కాలేదు. ఏమిటి కారణం? ఆత్మతత్వము అంతటా నిండి ఉండి నిబిడీకృతమైనటువంటి అతీతమైనటువంటి శక్తిని ఈ నశించేటువంటి ఈ కళ్ళు, ఈ నోరు ఈ వర్ణించలేవు, శక్తి చాలదు. కనుక భగవంతుణ్ణి ఒక నమస్కారం నిలిచేతులెత్తి నమస్కారం చేయాలి, తల వంచి దండం పెట్టాలి, భక్తితో మోకరిల్లాలి, మన మనస్సును స్వామి సన్నిధి ఎందు చేర్చాలి. అవి తప్పితే మార్గం లేదు. కనుక ఆ పద్యం అలాగే ఉండిపోయింది, నేను శబరిమల పోతూనే ఉన్నాను. ఆ అనుభూతి మాత్రం నా జీవితంలో మిగిలింది. వెళ్లిన తర్వాత స్వామి దర్శనం అనంతరం గురువు గారు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆ టెంకాయని పగలగొడతారు. మనకి గురువు గారి సమక్షంలో టెంకాయలు ఆవునే పోసామే, ఆ టెంకాయ గురువు గారు పగలగొడితే ఆ టెంకాయలో నెయ్యి పేరుకొని ఉంటుంది. నేను మూడోసారి శబరిమల పోయినప్పుడు మా చుట్టూరా ఉన్న శిష్యులు అన్నారు, ఈయన ఊరికా అంటున్నాడు తెలివి తక్కువగా, చూడండి మన టెంకాయలో నెయ్యి అంతా బాగా పేరుకుంది అని ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు. మనకు నోరిచ్చింది దేనికండి, మనకు చేతులిచ్చింది దేనికి, మనకు మనస్సు ఇచ్చింది దేనికి, ఇలాంటివన్నీ నెత్తేసుకో, ఇతరుల వాటిల్లో ప్రవేశించి బాధలు కష్టాలు విమర్శలు కొని తెచ్చుకోమనే కాదు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నిడువడేని, దయయు సత్యము లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి పోతనామాస్తుడు గారు. కాబట్టి అవి కాదు. ఇంతలోకి నేను కిన్నుడైపోయినా. ఒక ముగ్గురు పిల్లకాయలు వచ్చారు అయ్యప్ప స్వాములు, మా గురుస్వామి రాలేదండి, ఈ టెంకాయ మీరు పగలగొట్టండి అన్నారు. అలాగా నాయన ఈ మళ్ళీ తీసుకుని టెంకాయలు పగలగొట్టాను. రెండు టెంకాయల్లో నీ పేర్కోలేదు, ఒక టెంకాయలోనే 50% పేర్కొన్నది. ఇక నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం మానేశారు. కాబట్టి ఈ ఆవునయ్యి తీసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేక ప్రసాదాన్ని మళ్లీ మనకిస్తారు. ఈ తీసుకొని మళ్లీ గురుస్వామి ఇరుముడి కట్టి మళ్లీ మన నెత్తిని పెడితే గురుస్వామితో బయలుదేరి తిరిగి మళ్లీ మన ఇంటికి రావాలి. ఈలోగా కొంతమంది దీక్ష 41 రోజులే కదా, కనుక తిరిగి వచ్చేంత వరకు దీక్షలో ఎందుకు ఉండాలి అని పంపా నదిలోనే స్నానం చేసి ఈ దీక్ష తీసి ఆయన అవతల పంపలో పడేసి ఈ నల్లగుడ్లు అక్కడ పెట్టేసి తిరిగి వస్తున్నారు. నేను అలాంటి వాళ్లకందరికీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మగవాడు దీక్ష ఉంటే భార్య ఇతనికి సహకరిస్తూ ఉన్నదా లేదా 40 రోజుల నుంచి, తిరిగి వచ్చేటప్పుడు 2 నెలల 15 రోజులు పడుతుంది. అటువంటి భార్యకు శబరిమల వెళ్లేటువంటి భర్త ఇచ్చేటువంటి గౌరవం ఏంటి, పుణ్యం ఏంటి అంటే, మళ్లీ పచ్చనిమిది శబరిమల వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాకిలి ముందు నిలబడి ఇరుముడు నెత్తిన పెట్టుకుని స్వామియే శరణమయ్యప్ప అని చెప్పాలి. ఇరుముడి ఎత్తుకొని శబరిమల పోయినప్పటి నుంచి భార్య గాని తల్లి గాని ఇంట్లో అయ్యప్ప స్వామి యొక్క ఫోటోకి దీపారాధన చేస్తూనే ఉండాలి. శబరిమల వెళ్లినటువంటి భక్తి రావడంతో తను వెళ్లి నీళ్లు తీసుకువెళ్లి అయ్యప్ప స్వామి ప్రత్యక్షంగా వచ్చాడని కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఈ దీక్షాపరుడు ఇంటికి వెళ్లి ఆ లోపల ప్రవేశించి టెంకాయ ఆ ఇరుముడిని కింద పెట్టి టెంకాయ కొట్టి అప్పటికి ఈ అవకాశాన్ని కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి వాడు విధిగా ఇచ్చి తీరాలి. అది అతని యొక్క ధర్మం. మరోజున పొంగలి పెట్టుకొని ఆ పొంగలి ఆ ఆవు నేతిని పొంగలి పెట్టుకోవాలి. ఆ ఆవు నేతిని మోకాళ్లకు మోచేతులకు రాసుకోవడం పనికిరాదు. ఎంతమంది ఎక్కువ మంది ప్రజలకి ఆ ఆవు నేతిని ప్రసాదంగా పెట్టాలి. మనము ఏది నిస్వార్థంగా ఆశించకుండా ఇతరులకు మనం ఇస్తామే అది భగవత్ ప్రీతి. అలా ఏ కొద్ది చేసినా భగవంతుడు సంతోషిస్తాడు. కనుకనే రంతిదేవుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి అలాంటి వాళ్ళందరూ ఏమీ ఆశించకుండా చేస్తున్నారు. గాయత్రి పరివారు వాళ్లు ఈ ప్రాంతంలో 21 రోజులు సత్రయాగం అని మొదలుపెట్టి ఇంత శ్రమపడి ఇంత కార్యక్రమం చేయటానికి కారణము అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఉపయోగించుకొని సంతోషించి జీవితంలో గొప్ప ఉపయోగాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశమే. అది స్వార్థం కాదు, లోకంలో ప్రజలందరి కోసమూ చేసేటువంటి మేలు మేలే. ఈ విధంగా దీక్ష సరిగ్గా చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ శబరిమల దీక్షలో వాళ్ళు కష్టాలు పొందిన సన్నివేశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అది ఒకటి. ఇక అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాల్లో శబరిమల 1, పందలము 2, ఎరుమేలి 3, తర్వాత అచ్చని కోవిల రసే శరణమయ్యప్ప. ఇది మద్రాసు నుంచి శంకోటై పోయే దోవలో, మెడ్రాస్ నుంచి క్విలన్ పోయేటువంటి దోవలో శంకోటై అనేటువంటి ఒక టౌన్ ఉంది. ఆ శంకోటైకి తెలుగుని కుర్తాళము అని ఒకటి, కుర్తాళం పీఠం కూడా ఉంది, సిద్ధేశ్వరానంద భారతి స్వామిది. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది అచ్చని కోయిల్ అని, 32 కిలోమీటర్ల దూరం. ఇక కులత్తపుజ అనేటువంటి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం కూడా, అది శంకోటై కుర్తాళం దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కొంచెం ప్రకృతి కనుక వెళ్ళినట్టయితే కులత్తపుజ అనే ఒక అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఇవన్నీ కూడా శబరిమల అంత దేవాలయాలండి. ఇక అదే రైల్వే స్టేషన్ లో శంకోటై తర్వాత ఆర్యంగావు అని ఒక అయ్యప్ప స్వామి క్షేత్రం ఉంది. ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అచ్చని కోవిల అరసే శరణమయ్యప్ప, కులత్తపుడై బాలకనే శరణమయ్యప్ప, ఇరుమేరు ధర్మ శాస్తావే శరణమయ్యప్ప. కనుక ఈ దేవస్థానాలన్నీ కూడా అయ్యప్ప స్వామి సంబంధించి చూపించచ్చు. ఇక ఇంకొక రహస్యం చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, కేరళలో విస్తృతంగా ఉండేది మొట్టమొదటి నుంచి కూడా. స్వామి యొక్క మూర్తి బహు సుందరమైంది. ఎంత సుందరమైంది తెలిసినా, ఆ శ్యామ కోమల విశాలతను విచిత్ర వాసోవసాన మరుణోత్పలదామ హస్తం ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం శాస్తారం విష్ణం వరదే శరణం ప్రపద్యే అని స్వామి యొక్క ముఖము గుండ్రంగా, మంచి కాంతవంతంగా, చిన్ముద్రతోటి, పట్టబంధంతోటి, అభయముద్రతో ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నటువంటిది అయ్యప్ప స్వామి మూర్తి. కొన్ని ఫోటోలలో కోలముఖంతో ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆయన నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి. పోతే పూర్ణ పుష్కల సమేత శబరిమల ధర్మశాస్త అని కూడా చెప్తారు. పూర్ణ పుష్కల అనేటువంటిది ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. కనుక ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క దేవస్థానాలు ప్రతి చోట వ్యాపించి ఉన్నాయి, విస్తృతంగా కూడా ఉన్నాయి. నేను నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, దాదాపు 60 ఏళ్ల బట్టి నేను శబరిమల అరవణ పాయసము, ఆవు నెయ్యి తింటూ ఉన్నాను. మాకు కేరళ నుంచి ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన్ని అయ్యప్ప స్వామి అని పిలిచేవారు. చిన్నప్పుడు నేను ఆయన వెంట పరిగెత్తు ఉండేవాడిని. ఆయన నాకు చాక్లెట్ ఇచ్చి దగ్గర తీసేవాడు, అరవణ పాయసం పెట్టేవాడు. అలా తిరుగుతూ ఉన్నది చాలా మహత్తరమైంది. పైగా మనకు తమిళనాడులో నంబియార్ తమిళ విలన్, ఆయన చాలా సంవత్సరాలు వెళ్లాడు. శబరిమల దేవస్థానానికి కూడా గొప్ప సేవ చేశాడు. ఇక వీరమణి అనేటువంటి పాటలు, జయస్థాస్ అనేటువంటి ప్రముఖ గాయకుడు, శబరిమల అయ్యప్ప స్వామిని గురించి అనేక పాటలు పాడేవారు. 13వ తేదీన పంపా నదిలో, 14వ తేదీన జ్యోతి తర్వాత సన్నిధానంలో జయస్థాస్ కొన్ని చాలా సంవత్సరాలు ఈ అయ్యప్ప స్వామి యొక్క భక్తి పాటలు పాడటం జరిగింది. అవి క్యాసెట్లుగా కూడా చాలా వచ్చినాయి. ఇంతకీ ఏమిటి మూర్తి యొక్క స్వరూపం? మన ఆంధ్రదేశంలో మొదటి నుంచి అయ్యప్ప స్వామి యొక్క ఇది లేదా అని ఆలోచిస్తే, మరి ఇక్కడ ఏమో నాకు తెలియదు కాని మా ప్రాంతాలలో, అంటే ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో కొన్ని కుటుంబాలలో పెళ్లిళ్ళైన తర్వాత గురునాథ పొంగళ్లు అని పెడతారండి. ఆ ఆచారం ఈ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు, నేను కొత్త. ఆ గురునాథుడే అయ్యప్ప స్వామి, గురునాథ పొంగళ్లే అయ్యప్ప స్వామికి సంబంధించింది. మగవాళ్లే తడిగుడ్డలు కట్టుకుని మంత్రాలు చదువుకుంటూ పొంగలి తయారు చేసి దాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక బందరు దగ్గర ప్రాచీన కాలమైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి ఉంది. నెల్లూరుకి 16-17 కిలోమీటర్ల దూరంలో విడవలూరు పోయే దోవలో తుమ్మగుంట అనే ఒక ఊరుందండి. తుమ్మగుంట అక్కడికి 600 సంవత్సరాల క్రితం కేరళ నుంచి కొంతమంది బ్రాహ్మలు వస్తూ ఒక చెట్టుని అయ్యప్ప స్వామిగా భావించి తీసుకుని వచ్చి అక్కడ నిర్మాణం చేశారు. ఆ చెట్టే దేవుడిగా పూజించబడుతూ అయ్యప్ప స్వామిగా 600 సంవత్సరాల నుంచి ఆంధ్రదేశంలో పూజించబడుతున్నాడు. ఇక ఈశ్వరుని యొక్క శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రమని శంకరాచార్య వారు రచించారు. అంటే దాదాపు అది 7వ శతాబ్దానికి సంబంధించిన వాడు శంకరాచార్య వారు. వారు రాసిన దాంట్లో శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రంలో శాస్తాభైరవం అనేటువంటి ఒక దేవత ఈశ్వరుని యొక్క పరివార దేవతగా ఉన్నట్లుగా అక్కడ పేర్కొనటం జరిగింది. కనుక శంకరుల వారే పేర్కొన్నారంటే శంకరుల వారు 7వ శతాబ్దం వాడు కనుక అంతకు ముందు నుంచే అయ్యప్ప స్వామి యొక్క పూజ విస్తృతమైన ప్రచారంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అరుణాక్షసి అనుష్ఠుప్ చంద ధర్మశాస్త్ర దేవత అని దాంతో మంత్రం ఆరంభమవుతుంది. అయ్యప్ప స్వామి దేశంలో ఉన్నటువంటి వాళ్లు ఊరిగా ఏమీ తెలియకపోయినా ఊరిగా మన విభూతి ఇచ్చినా కూడా కొంతమందికి జ్వరాలు తగ్గుతాయి. దీనికి కారణమేంటి అంటే దీక్ష అని ఉంటుంది చూడండి, ఆ దీక్ష యొక్క బలము, ఆ మానసిక శక్తి అవతల వాడిలో ప్రవేశించి వాడి యొక్క కర్మ బలము తొలగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం నిరూపిస్తుంది. ఒక లైట్ నుంచి ఇంకొక లైట్ వెలిగినట్లుగా ఒక వ్యక్తి స్వామి నుంచి నేర్చుకున్నటువంటి యోగాభ్యాసాలు మీ ద్వారా అనేక మందికి సంక్రమించే రీతిలో ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఇక శబరిమల వెళ్లినటువంటి వాళ్లు బుధవారం కాని శనివారం కాని స్వామికి ఇష్టమైనటువంటి ఒక రోజున ఏకభుక్తంగా ఉంటే చాలా విశేషమైంది. అయ్యా నేను 10 సార్లు పోయిచ్చాను, 15 సార్లు పోయిచ్చాను, చాలా గొప్పతనంగా చెప్తారు. అది కాదు కావాల్సింది, అందరినీ నేను ప్రశ్న అడుగుతాను దీక్ష శబరిమల పోయిచ్చిన వాళ్ళని, నీలో ఉన్నటువంటి యొక్క చెడ్డల వాటిని ఎక్కడ విడిచిపెట్టావు? కాదండి, నా నల్లగుడ్డలు విడిచిపెట్టేశానండి అన్నాడు. నీ నల్లగుడ్డలు విడిచిపెట్టుకుంటే షాపులో దొరుకుతాయి. అది కాదుగా, 40 రోజులు దీక్ష ఇచ్చి నీకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి శబరిమల పంపించినందుకు నీలో ఉండే ఒక చెడ్డల వాటి పూర్తిగా విడిచిపెడితే ఒక్కొక్క మెట్టు ఎక్కిన దానికి విశేషం. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్య ఇవి నిజంగా 18 సంవత్సరాలు దీక్షతోటి శబరిమల వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అక్కడ యోగిలాగా తయారవుతాడు. అలా కావాలి. మనిషిలో అహం అంటే భగవంతుడు, దానికి కారం కలిసిందనుకోండి ఏమైపోతుంది? అహంకారం. అహంకారం కనుక వచ్చేస్తే మనిషి పతనుడైపోతాడు. అది ఉండకూడదు. మంచి అలవాటు నేర్చుకుని మంచి అనేది చెప్తూ చేయాలి. ఇది ఇక ఈ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మాండ పురాణంలో భూతనాథోపాఖ్యానము అనే ఒకటిందండి. ఆ భూతనాథుడు ఎవరంటే అయ్యప్ప స్వామి. భూతములంటే ఏంటి? దయ్యాలు భూతాలనే కాదు, పంచభూతములు. పంచభూతములతో తయారైందే ఈ మన యొక్క శరీరం. వాటికి కొంచెం హెచ్చు తగ్గులతోటి నీరు, మట్టి, ఆకాశము, వెలుతురు ఈ పంచభూతములే పంచీకరణం అని చెప్పేసి యోగశాస్త్రాల్లో పేర్కొంటారు. కనుక వీటిని భూతములనే భూతనాథుడు, భూతములకు నాథుడు కనుక భూతనాథుడని. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప అని శంకరాచార్య వారు రచించినటువంటి శ్లోకాలతోటి ప్రతి అయ్యప్ప ప్రతిరోజు కూడా పూజ అయిపోయిన తర్వాత స్వామి వారికి నమస్కారం చేస్తారు. కాబట్టి ఈ అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ఆహార నియమం, విహార నియమం, మానసికమైన నియమం, సాత్వికమైన ప్రవృత్తి, సాధన, యోగము ఇలాంటివన్నీ కూడా అతను సాధన చేస్తూ 18 సంవత్సరాలు శబరిమల వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక పౌరాణిక సంబంధంగా అయ్యప్ప స్వామికి చరిత్ర ఒకటి ఉన్నది. ఇది మనకి ఎవరు ఈశ్వరుడు, అటు విష్ణుమూర్తి. ఇందాక మనం కూడా యోగాభ్యాసంలోనే ఉన్నాం, యోగ నిద్ర అని. ఎంత మంచిది స్వామి యోగ నిద్రను మాకు కూడా పడితే, మీరు చక్కగా నేర్పండి, మేమంతా నేర్చుకుంటాం. ఎందుకో తెలుసునండి, విష్ణుమూర్తి ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు అత్తగారింట్లో. ఏది పాల సముద్రం మీద పైనుంచి అలా పెట్టుకుంటాడు, నిద్రపోతుంటాడు. ఈశ్వరుడు అత్తగారి లేదు, హిమోత్పర్వతము చల్లగా ఉంటుంది వాతావరణం, ఆయన కూడా అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు యోగంలో. దాని యోగాభ్యాసం కాబట్టి వాళ్ళు అటువంటి యొక్క చరిత్రలో పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మధించడానికి సిద్ధపడ్డారండి. అంటే చిలకటానికి. చిలకటాలంటే మరి ఏం కావాలి? కవన్ కావాలి, తాడు కావాలి. మరి ఆ సముద్రాన్ని చిలకాలంటే తాడు వాసుకి, మరి పర్వతం మందర పర్వతం, దాన్ని పెట్టి తలపక్క రాక్షసులు, తోకపక్కన దేవతలు పట్టుకొని లాగటం మొదలుపెట్టారు. ఈ పర్వతం కాస్త బరువుకి సముద్రంలో కుంగిపోవడం జరిగింది. మళ్లీ విష్ణుమూర్తిని ప్రార్థించాడు, పాపం ఆయన మనం ఎప్పుడు పిలిచినా పలికేవాడు భగవంతుడే. తిట్టినా ఏమండు కొట్టినా ఏమండు, భక్తుడు కోపం వచ్చేప్పుడు ఇష్టం వచ్చింది అంటాడు. కానీ భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ ఎట్లా, శివానంద రూప సిదానంద రూప శివోహం శివోహం అన్నట్లుగా నవ్వుతూ చిరునవ్వుతూ తిట్టాడు. ఆయన తిడితే తిట్టాడే వాళ్ళకి కన్నోడు అనుభవిస్తాడు ఆయన. అదేట ఏమండి, పైకి తిడితే ఏమవుతుంది, దాలిగిపోతుంది. మనస్సులో తిడితే ఓ అడిగి తగులుతుంది. ఎంత చక్కని సామెత! ఇది మనం పాటించకూడదు. మనకి ప్రపంచంలో శత్రువు ఉంటూ ఉంటాడా? ఉండాడు. మనకి ఇక్కడ ఉంది ఇంకో అవయవం ఏంటది, నాలిక. దాని దుంపదగా అది రుచితోటి ఈ ముక్కు తోడయి కళ్ళు కలిసి ఏది బడితే అది నోట్లో దీంట్లో వేసేస్తున్నాం పొట్టలో. ఈ పొట్ట భరించలేక ఇబ్బంది పాలవుతున్నాయి. కనుక ఈ పంచేంద్రియములు గనక జయిస్తే, మనస్సును గనక అదుపులో పెట్టుకుంటే మాట అదుపులో వస్తుంది. ఒక్క మంచి మాట మాట్లాడరాదని ఈ సెమ్మం వేయింది అన్నాడు ఒక తెలుక్కని. బాగున్నావా అంతేగా మనం అడిగేది, ఇంకేమన్నా అడగాలా, ఏమన్నా పెట్టాలా, ఏమని లేదే. అది మనం అనలేకపోతున్నామని పక్కవాడిని, లోకా సమస్త సుఖనో భవంతు అది మనం చెప్తున్నాం. దాని అర్థం తెలుసుకొని ఆచరించాలి. అది దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేవతలు రాక్షసులు అందరూ వెళ్లి చూచారు దేవతల బాస విష్ణుమూర్తి. ఆయన ఏం చేశాడంటే తాబేలి ఆకారంలో మందర పర్వతాన్ని మోయటం మొదలుపెట్టారు. ఇక వీళ్ళు చిలుకుతూనే ఉన్నారు. చిలుకే కొద్ది ఆ రాపిడికి ఆ వాసుకి నోటిలో నుంచి పెద్ద విషం కట్టాడు. ఆ విషమే భయంకరమైపోయి వెంటనే హాలాహలంగా పుట్టింది విషం అనమాట. ఒక మంచి పని చేయబోయే ముందు, ఆసనాలు నేర్చుకోబోయే ముందు నాకు కూడా ఇందాక అనిపించింది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని. కానీ మోకాళ్ళ నొప్పులున్నా మంచి పని ప్రారంభించబోయే ముందు కష్టం కలుగుతుంది. కానీ ఇది కష్టం కలిగినా కష్టాన్ని పక్కన దోసి ముందు జరిగేటువంటి మేలును గమనించి మనము ముందుకు వెయ్యాలి. ప్రారంభించిన పని అసలు మూర్ఖుడు మొదలు పెట్టట, మధ్యస్థుడు మొదలు పెట్టి ఆపేస్తాడట, కానీ మిగిలిన వాళ్ళు జీవితాంతం దాన్ని ఆచరిస్తారట. కనుక దయించి మీరందరూ కూడా ఇక్కడ ఇంతకాలం నేర్చుకున్నటువంటి అభ్యాసాన్ని సాధనని మీరు విడిచిపెట్టకుండా మీ జీవితాంతం మొత్తం పాటిస్తూ పక్క వాళ్ళకి చెప్పి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. అది నేను చేసేటువంటి మీ విన్నపం. కనుక ఇక్కడ జరిగినటువంటి విషయం ప్రకారం ఎప్పుడైతే సముద్రము లో హాలాహలం పుట్టిందో అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. విష్ణుమూర్తి ఆయన చాలా తెలివిలో వాడండి, చిరునవ్వు నవ్వుతూ కూర్చో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడు దగ్గరకు వెళ్లారు. ఈశ్వరుడు అన్నాడు, హాలాహలమా, అయ్యో ఇట్లా రమ్మని పిలిచి శ్రీనాథ మహాకవి బ్రహ్మాండంగా వర్ణించాడు, రమ్మని పిలిచేసి నేరేడు పడినంత ప్రమాణంగా తీసుకొని దాని మింగేసిన తర్వాత అయిపోయింది హాలహాలం. ఇది కల్పవృక్షము, కామధేనువు, ఉచ్చైశ్రవము, పద్మము, లక్ష్మీదేవి ఇలాంటివన్నీ పుట్టినాయి. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తీసుకున్నాడు. అంతా జరిగిపోయింది. అక్కడ అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని పంచటానికి విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. ఈ మోహిని అవతారము మరొకసారి భస్మాసుడు అనేటువంటి రాక్షసుడు కూడా దేవతలను బాధ పెడుతూ ఉంటుంటే ఈశ్వరుడు వరం ఇచ్చాడు భస్మాసుడికి. అయితే ఆ యొక్క నా చేయి నా యొక్క చేతిని నీ నెత్తి మీద పెడతా అన్నాడు భస్మాసురుడు. ఈశ్వరుడు పరిగెత్తుకొని పోవటం మొదలుపెట్టాడు. అట్టి సమయంలో మళ్లీ మోహిని అవతారం ఎత్తి ఆ భస్మాసుని నాశనం చేయడం జరిగింది. అటువంటి సమయంలో ఆ సౌందర్యమూర్తిని ఈశ్వరుడు చూచి వాళ్ళిద్దరికీ అంటే శివ విష్ణు యొక్క ఐక్యతతోటి భావనతో పుట్టినటువంటి బిడ్డే అయ్యప్ప అని చెప్పేసి పేర్కొంటారు. కనుకనే అయ్యా అప్ప అని రెండు పేర్లతో కూడా పిలుస్తారు. అటువంటి మూర్తి చాలా విశేషమైంది, పవిత్రమైంది కూడా. కనుక కలియుగంలో విశేషించి ఈ యాత్రలు ఈ దీక్షలు చాలా విశేషమైంది. అందరూ కూడా చక్కగా ఆచరిస్తూ దీక్షలో చేస్తున్నటువంటి మంచి పనులను దీక్ష తర్వాత కూడా చేస్తూ జీవితాన్ని ధన్య చేసుకోవాలి. ఒక రెండు మహిమలు మాత్రం చెప్తాను, టైం అయితే చెప్తున్నాను అయిపోయిందా, సరే ఒకటి రెండు మహిమలు చెప్తా. శ్రీనివాస డాక్టర్ గారిని నాకు చాలా సన్నిహితుడు. ఆయన శబరిమల వెళ్తున్నాడు తన శిష్యులతోటి. 40 మైళ్ళ నడకలో వెళ్లారు. రాత్రిపూట ఒక పందిరి కింద ఇలాగే ఉన్నారు. పెట్రోమాక్స్ లైట్ వెలిగించారు. ఆ లైటు ఆరిపోతూ ఉన్నది. వేకుదాం 4 అయ్యేటప్పటికీ పందిరిని అంటుకునేటువంటి స్థితిలో అయ్యప్ప అయ్యప్ప అని పెద్దగా కేక వేశాడు. ఆ కేక వేసేటప్పటికీ ఎందుకు బాధపడతామని ఒక 12 ఏళ్ల కుర్రవాడు అక్కడికి వచ్చి ఆ మండుతూ ఉన్నటువంటి పెట్రోమాక్స్ లైట్ని దీసి కింద పెట్టాడు. తెల్లవారింది, పెట్రోమాక్స్ మాత్రం మసిగనిమింది. అక్కడ అంటుకున్నటువంటి తాడు మసిగా కనిపించింది. కొంత పిల్లవాడు కనిపించలేదు. భగవంతుని అయ్యప్ప దయ అని చెప్పేసి అనుకుని వెళ్లారు. అదే డాక్టర్ శ్రీనివాసన్ రిటైర్ అయిన తర్వాత శబరిమల పోయి అయ్యప్ప నాకు జీవనం ఏర్పాటు చేయమని దండం పెట్టుకున్నాడు. శైలంలో శివాపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆసుపత్రి కట్టారు. ఆ ఆసుపత్రిలో డాక్టర్ని నియమించాలనుకున్నారు. ఎక్స్పర్ట్స్ ఎండీలు ఎంఎస్సీలు అనేక మందిని ఏర్పాటు చేశారు. కానీ లాటరీ వేయాల్సి వచ్చిన చివరికి అందరి పేర్లతోటి డాక్టర్ శ్రీనివాసన్ పేరు కూడా కలిపి వేశారు. ఈయన ఎల్ఐఎం డాక్టరు. చివరికి ఈయన పేరే తీసింది ఒక 8 ఏళ్ల పసిపాప. ఈయన బ్రతుకున్నంత కాలం ఆ వాసవి ట్రస్ట్ తరఫున ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క ఆసుపత్రిలో పనిచేసి చనిపోయినాడు. ఇలా శబరిమల వెళ్లిన ప్రతి వాళ్ళకి రకరకాల అనుభూతులు కలుగుతాయి, ఆనందం కలుగుతుంది. ఇది ఒక భగవత్ తత్వం. ఇది ఎవరికి వారికే అనుభవము. కనుక ఈ యొక్క వేదాంతము, ఈ యొక్క తత్వము, వీటి యొక్క ప్రయోజనము ఏంటి? లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. సమస్త సన్మంగళాని భవంతు. సత్యా ఏతా ఆశిషస్సంతు అంటూ ఇవ్వండి. అహం బ్రహ్మాస్మి అని చెప్పేటువంటి ఒక తత్వమే శబరిమల తత్వం. 12 గంటలకి శబరిమలలో హరివరాసనం స్వామి విశ్వమోకనం హరిహరీశ్వరం స్వామి అర్ఘ్యపాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.